സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ഈ പ്രപഞ്ചത്തിലോ രണ്ടു రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి. ఒకటి విషయ సుఖం, రెండు ఆత్మసుఖం. విషయ సుఖం అంటే విషయాల ద్వారా వచ్చేటటువంటి సుఖం. మనం ప్రాపంచికంగా చూస్తే అనేక రకములైనటువంటి విషయాలను చూస్తూ ఉంటాం మనం. ఆ వస్తువుల వల్ల వచ్చేటటువంటి సుఖం విషయ సుఖం అంటారు. ఒక టీవీ ఉన్నదనుకోండి, టీవీ ఉంటే అది విషయం అంటారు దాన్ని. ఆ టీవీ చూడడం వల్ల వచ్చే సుఖం విషయ సుఖం. అదే సెల్ ఫోన్, అది ఒక విషయం. ఆ సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల వచ్చే సుఖం అది ఒక విషయ సుఖం. కారు కొనుక్కుంటాం, కారు వల్ల వచ్చే సుఖం విషయ సుఖం. ఇల్లు కొనుక్కుంటాం, ఇంటి వల్ల వచ్చే సుఖం విషయ సుఖం. అలా అనేక విషయాలను మనం చూస్తూ ఉన్నాం, చేకూర్చుకుంటున్నాం మనం. వాటి వల్ల సుఖము వస్తున్నది, కానీ ఆ సుఖం విషయ సుఖం. అది తాత్కాలికం, అనిత్యం. రెండవ సుఖం ఏమిటంటే ఆత్మసుఖం అన్నారు. ఆత్మసుఖం బయట వస్తువుల నుంచి వచ్చేది కాదు. ఆత్మసుఖం అనేటువంటిది ఏ విషయాల వల్లనో జనించేటటువంటిది కాదు. ఆత్మసుఖం నిత్య సుఖం, అది ఎప్పుడూ ఉంటుంది. ఏ విషయాలు లేకుండానే ఆ సుఖం ఉంటుంది ఎప్పుడు, నిత్య సుఖం అన్నారు. కనుక ఈ ఆత్మసుఖం విషయ సుఖం ఈ రెండింటిలో తేడా ఏమిటి అంటే, విషయ సుఖం వస్తూ పోతూ ఉంటుంది. కారు బాగున్నంతసేపు విషయం ఉన్నది కనుక సుఖం ఉంటుంది. కారుకి ఏదన్నా డ్యామేజ్ అయితే మన సుఖం కూడా డ్యామేజ్ అవుతుంది. ఇల్లు కొనుక్కుంటాం, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు, ఇదివరకట్లో లక్షలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాం అనుకోండి, మంచి పాష్ ఏరియాలో. ఆ ఇల్లు కొన్నప్పుడు వచ్చే సుఖం విషయ సుఖం. కానీ ఇల్లు కొన్న తర్వాత ఆ ఇరుగు పొరుగు వల్ల వచ్చే బాధలు ఉన్నాయి చూసారా. ఇంత ఖర్చు పెట్టి కొన్నా కూడా నైబర్స్ డిస్టర్బెన్స్, ట్రాఫిక్ డిస్టర్బెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఆ సుఖం పోతుంది. కనుక అనిత్య సుఖం. విషయ సుఖం అనేటువంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది. వివాహం చేసుకోగానే భార్య వల్ల వచ్చే సుఖం, భార్యకి భర్త వల్ల వచ్చే సుఖం విషయ సుఖం. ఆ సుఖం కూడా అనిత్యమే, మనం చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది. కనుక పరిణామం చెందుతూ ఉండే సుఖం విషయ సుఖం. ఆ సుఖం తగ్గినప్పుడు మనకు బాధ ఏర్పడుతుంది, దిగులు, చింత. కనుక ఈ విషయ సుఖం అనేటువంటిది తాత్కాలికమైన సుఖం, మనకెప్పుడు కూడా సుఖం ఇస్తుందని చెప్పలేం. ఇది అశాంతికి కారణం కూడా విషయ సుఖం. ఎలాగైతే వాళ్ళు ఒక సిగరెట్ పెట్టే మీద ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ అని రాస్తాడు పెద్ద అక్షరాలతో, ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్, కింద స్టాట్యూటరీ వార్నింగ్ అంటాడు. చిన్న అక్షరాలతో రాస్తాడు స్టాట్యూటరీ వార్నింగ్. అంటే ఏమిటి అర్థం? ఇంజూరియస్ టు హెల్త్, ఇది తాగితే, పొగ తాగితే నీకు అనారోగ్యం అని చిన్న అక్షరాలతో రాస్తాడు. అదేవిధంగా ఈ విషయ సుఖాలన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, ఆకర్షణగా ఉంటాయి. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం మనం టీవీలో, వాల్ పోస్టర్లో, అవన్నీ చూస్తూ ఉంటే అబ్బా కొనాలనిపిస్తుంది. కొన్న తర్వాత ఎందుకు కొన్నాము అని చెప్పి బాధేస్తుంది, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టామే అని బాధ. అంటే ఏమిటి అర్థం? ఆ విషయం అనేది మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక రకంగా ఉండదు. అంతేకాదు, ఆ విషయం ఉన్నప్పుడు కూడా ఇది పోతుందేమో అన్న భయం మనకు. విషయం సంపాదించుకున్నాం, ఆ విషయాన్ని పొందాం, ఇది చెడిపోతుందేమో, ఇది పాడైపోతుందేమో, ఇది పోతుందేమోనని బాధ. అంటే ఆ విషయం ఉన్నప్పుడు కూడా మనం సుఖంగా ఉండడం లేదు. చూసారా, దానికి ఒక ఉదాహరణ చెప్తాం. మనం మంచి ఎండలో నుంచి వచ్చిన తర్వాత హాయిగా మాజాను మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం అనుకోండి, మంచి దాహంతో ఉన్నప్పుడు అది తాగుతూ ఉంటే ఆ క్రింద బాటం చూస్తాం మనం, అయ్యో తరిగిపోతున్నదే తరిగిపోతున్నదే అని. ఇప్పుడు నువ్వు ఆనందిస్తున్నావా దుఃఖపడుతున్నావా? రెండు కలిసి ఉన్నాయంత, మిశ్రం, సుఖ దుఃఖ మిశ్రం. అంటే సుఖాన్ని ఆస్వాదించేటప్పుడు కూడా మనం పూర్తిగా ఆస్వాదించడం లేదు. ఇది అయిపోతుందేమో అన్న దుఃఖం, చక్కగా ఆనందించొచ్చు కదా తాగేటప్పుడు, ఆహా ఎంత మధురంగా ఉంది, తీయగా ఉంది అని చక్కగా సంతోషించొచ్చుగా, అయ్యో అయిపోతున్నదే అని బాధ. మనం జీవితంలో వాడుకుండే వస్తువుల వల్ల వచ్చే సుఖం కూడా ఇంతే. అబ్బాయి బాగా చదువుతున్నాడు, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, విదేశాలకు వెళుతున్నాడు అనగానే దిగులు, వెళ్ళి దూరంగా వెళ్ళిపోతాడే అబ్బాయి అని, అది విషయ సుఖమే. మన పిల్లల వల్ల వచ్చే సుఖం కూడా విషయ సుఖమే అన్నారు. మనం ఉదయం నుంచి రాత్రి దాకా అనుభవించే సుఖం విషయ సుఖం. ఈ విషయ సుఖాల వల్ల మనిషికి నిత్యమైన సుఖం రాకపోగా అనిత్యమైన సుఖంతో ఎప్పుడు భయపడుతూనో దుఃఖపడుతూనో ఉంటాడు మనిషి. శాస్త్రం చెప్తుంది, నీకు నిత్య సుఖం కావాలి అంటే, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే సుఖం కావాలి అంటే ఆత్మసుఖమే అని చెప్తుంది. ఆ ఆత్మసుఖాన్ని ఎలా పొందుతావు, ఎక్కడ పొందుతావంటే, అది ఎక్కడో దొరికేది కాదు, అది నీలోనే ఉన్నది ఆత్మసుఖం. వివేకవంతులు ఏం చేస్తారంటే ఆత్మసుఖం కోసం ప్రయత్నం చేస్తారు, అవివేకవంతులు అనిత్యమైనటువంటి విషయ సుఖాలకి పాకులాడతారు. వివేకవంతుల లాంటి మీ వారు, మీలాంటి వివేకవంతులు చెప్పచ్చు కదా, ఇంత కష్టపడి ట్రాఫిక్లో క్లాసుకు వచ్చారంటే ఆత్మసుఖం కోసమే కదా వచ్చారు, విషయ సుఖాల కోసం అయితే మీరు రావక్కర్లేదు ఇక్కడికి. ఆత్మసుఖం పొందాలి, నిత్యమైన సుఖం నేను అనేటటువంటి వివేక జ్ఞానం కలిగిన వారు ఇది ఎలా పొందాలి అనే ప్రయత్నం చేస్తారు. ఇది ఎలా పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేయగలుగుతాం. అలా ఎలా ప్రయత్నం చేయగలుగుతాం, ఎలా చెయ్యాలి అనేది మనకు మార్గదర్శనం ఎవరు చేస్తారు? ఒక్క వేదమాత మార్గదర్శనం చేస్తుంది, మరెవ్వరూ మార్గదర్శనం చేయలేరు. వేదమాత మాత్రమే మార్గదర్శనం చేయగలుగుతుంది. భగవంతుడు ఈ సృష్టి చేసిన తర్వాత, మానవులు అందరినీ సృష్టించిన తర్వాత, ఈ జీవితాన్ని ఎలా ఆనందంగా ప్రశాంతంగా గడపాలి అనే దానికోసం మనకు ఒక టీచింగ్ మాన్యువల్ అంటారు వేదాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకు. ఎలాగైతే డాక్టర్ గారు ఐ స్పెషలిస్ట్ కంటిలో వేసుకోవడానికి డ్రాప్స్ ఇస్తారు, ఎంత ఉంటుందండి ఆ డ్రాప్, కంటిలో వేసుకుంటే కంటి వేసిన మందు చుక్కలు ఉంటాయి చూసారా, ఇంతే ఉంటుంది. ఇంతటి చిన్న ఆ సీసా మందులో కంటి చుక్కల మందు అంటారు దాన్ని, ఐ డ్రాప్స్ అంటారు. ఆ ఐ డ్రాప్స్ వేసుకోవడానికి ఎలా వేసుకోవాలి, ఎలా మూత తీయాలి, ఎలా మూత పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి, ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి, దాని గురించి పెద్ద చిట్టా రాసి ఉంది 14 భాషల్లో. మీరు మామూలుగా కళ్ళజోడు లేకుండా చదవలేరు, అది కళ్ళజోడుతోనే చదవడం కష్టం, కళ్ళజోడు లేకుండా అసలు చదవలేరు. ఇంత చిట్ట 14 భాషలో రాసి పెడతారండి, ఇంత చిన్న బాటిల్ ఉంటుంది అందులో. దేని కొరకు? ఆ మందు గనక మనకి సరిగా వాడకపోతే అపాయం, కళ్ళకే చేటు వస్తుంది. కనుక కళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ మందుని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, ఎక్కడ పెట్టాలని ఈ వివరాలన్నీ రాస్తారు అందులో. అదేవిధంగా మన జీవితానికి కూడా భగవంతుడు ఈ జీవితాన్ని ఎలా గడపాలి, ఎంత ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దీని ప్రయోజనం ఏమిటి, దీనివల్ల ఎంతటి ప్రయోజనాన్ని నువ్వు పొందవచ్చు అనేది శాస్త్రం చెప్తోంది. అది సరిగా తెలియకపోతే నీ జీవితం వృధా అయిపోతుంది, మానవ జన్మ వృధా అయిపోతుంది. అందుకని మనకు వేదంలో ఏం చెప్పబడింది, మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే, మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవాలి అంటే, విషయ సుఖం కోసమే కాకుండా ఆత్మసుఖం కోసం కూడా ప్రయత్నం చెయ్యి. కొంచెంసేపు, వారానికి ఒక్క క్లాస్ చాలు, మరి ఎక్కువ విషయ సుఖాల కోసమే నీ సమయం అంతా వారం అంతా ఖర్చు పెట్టకుండా ఆత్మసుఖం కోసం ఒక గంట రెండు గంటలు వారానికి సమయాన్ని సద్వినియోగం చేశావంటే, ఈ విషయ సుఖాన్ని కూడా నువ్వు సరిగా అనుభవించడానికి నీకు జ్ఞానాన్ని ఇస్తుంది శాస్త్రం. ఉన్న విషయాలని అనుభవించడానికి దానికి కావలసిన వివేకాన్ని కూడా నేను ఇస్తాను నీకు, తర్వాత ఆత్మసుఖాన్ని ఇస్తానంటుంది. మనకు మానసిక ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ లేకుండా, అలజడి, ఆందోళన ఇవన్నీ లేకుండా నీ యొక్క విషయ సుఖాలను కూడా నువ్వు చక్కగా అనుభవించవచ్చు, అంతేకాకుండా నేను ఆత్మసుఖాన్ని కూడా ఇస్తాను అంటుంది. అయినా మనం వినం కదా, అది ఒకటి ఉన్నదని మనకు తెలియదు కదా, విషయ సుఖాల కోసమే మనిషి పాకులాడుతున్నాడు కదా. కానీ ఎవరో కొంతమంది వివేకులు ఈ ఆత్మసుఖం కోసం ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారనే ఆశతోనే ఆ విద్య బోధించే గురువులు, శాస్త్రాన్ని బోధించే గురువులు కూడా ఆ యొక్క ఆశతోనే బోధిస్తూ ఉంటారు. ఉండకపోతారా కనీసం 10 మంది అయినా ఈ మద్రాసు మహానగరంలో? ఈ యొక్క సినీ పరిశ్రమ అత్యున్నతంగా వ్యాపించినటువంటి ఈ మహానగరంలో, కాస్మోపాలిటన్ సిటీ కదండి, ఇటువంటి నగరంలోనే ఆధ్యాత్మిక చింతనాపరులు, దైవీ తత్పరులు, ఆత్మని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసాపరులు ఉంటారనే ఆ యొక్క ఆశతోనే ఈ విధంగా మనం భగవద్గీత చదవడానికి ప్రారంభించాం. కనుక ఇంతటి మహానగరంలో మనం ఈ భగవద్గీత క్లాస్ జరుపుకోవడం, ఇది వినాలని మీరు రావడం, చెప్పాలని నేను, ఇలాంటివన్నీ జరుగుతాయి ఆ భగవత్ సంకల్పం వల్ల. ఇది భగవత్ సంకల్పమే. నేను 14 సంవత్సరాల కిందట తెలుగు క్లాస్ మొదలుపెట్టినప్పుడు మద్రాసులో తెలుగులో వేదాంత తరగతులు ఎవరండి చెప్తున్నారు అంటారు. అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం అంటే జరుగుతాయి, వస్తారండి జనం. ప్రతి వారం వచ్చి తరగతుల్లాగా, క్లాసులాగా నోట్స్ రాసుకుంటూ చదవాలంటే ఎవరు వస్తారు? అది చాలా కష్టం. కనుక ఇటువంటి అభ్యాసం, విద్య మనం చదివితేనే మనకు ఆ ఆత్మసుఖం వస్తుంది. ప్రతి వారం ఒక క్లాసు, రెండు క్లాసులో మనం ఈ విధంగా చదవాలి శాస్త్రం. అలా చదివితేనే మనకు ఈ ఆత్మసుఖం అంటే ఏమిటి, అది ఎలా పొందాలి అనేటటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. దానికోసమే మన వేదాలు మనకు ఈ శాస్త్రాన్ని ఇచ్చాయి. వేదాలు 4 కూడా అపౌరుషేయాలు అని పేరు. ఇప్పుడు విషయానికి వస్తాం. ఇంతవరకు విషయ సుఖం అంటే ఏమిటి, ఆత్మసుఖం అంటే ఏమిటో చెప్పాను. కనుక మీరు ఇప్పుడు భగవద్గీత క్లాస్ ఎందుకు వస్తున్నారు, విషయ సుఖం కోసమా ఆత్మసుఖం కోసమా? ఆత్మసుఖం కోసం. ఏ ఆత్మసుఖం తెలుసుకుంటే విషయ సుఖం కూడా సుఖంగా ఉంటుందో, లేకపోతే విషయ సుఖాలు కూడా సుఖంగా అనుభవించడం లేదు కదా మనుషులు. విషయ సుఖాలు కూడా, ధర్మ అర్థ కామాలు కూడా సరిగా అనుభవించలేకపోతున్నాడు మనిషి. సంపద అంతా ఉన్నది, ధనం ఉన్నది, పరివారం ఉన్నారు, కానీ తినడానికి నోచుకోలేదు. ఏదో ఒక వ్యాధి మనిషికి. అన్ని రకాలైన పిండి వంటలు ఉంటాయి ఇంట్లో, కానీ ఆయన తినడానికి లేదు. ఏమిటయ్యా అంటే డయాబెటీస్ అన్నాడు డాక్టర్. ఎవరయ్యా తింటున్నారంటే పనివాళ్ళు తింటూ ఉంటారు ఇంట్లో, ఆ వ్యక్తికి తినే యోగ్యత లేదు. కనుక ధనం ఉన్నంత మాత్రాన మనిషి సుఖంగా ఉంటాడని గ్యారంటీ లేదు. ఏసీ రూమ్లో కూర్చుంటారు, ఏసీ రూమ్లో బెడ్రూమ్లు ఉంటే నిద్ర పట్టదు. కనుక విషయాలు ఉన్నంత మాత్రాన సుఖం ఉండదండి. ఆ విషయాలని ఎలా సుఖంగా మనం అనుభవించగలగాలి, దానికి మార్గం ఏమిటంటే మానసిక పరిపక్వత కావాలి. మానసిక పరిపక్వత లేనప్పుడు విషయాలను కూడా మనిషి సుఖంగా అనుభవించలేడు. కనుక శాస్త్రం ఎప్పుడు కూడా విషయ సుఖాలు వద్దని చెప్పలేదు. విషయ సుఖాలు పరిమితంగా ధార్మికంగా మనిషి అనుభవిస్తే అవి మనిషి ఎదగడానికి సహాయపడతాయి. కుటుంబము, పిల్లలు, మన ధనం, మన ఆస్తులు పాస్తులు ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకుంటే మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు సహాయపడతాయి. అది సక్రమంగా వినియోగించకపోతే మనం ఆధ్యాత్మికంగా పతనం అవుతాం. భౌతికంగా మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటే మనిషికి శాంతి లేదు, సుఖం లేదు. కనుక ఒక పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు కావాలి, ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు. శాస్త్రం చెబుతుంది ఈ జీవనం కూడా మనిషి కూడా తన యొక్క జీవితాన్ని సక్రమంగా నడపాలి అంటే ఆధ్యాత్మికత భౌతికత రెండు సమానంగా ఉండాలి. అందుకే ధర్మ అర్థ కామ చెప్పిన తర్వాత మోక్షం అని చెప్పారు. మోక్షం అంటే ఆత్మసుఖం, ధర్మ అర్థ కామాలు ఇచ్చేది విషయ సుఖం. చూసారా వైరాగ్యం అంటే ఏమిటి? విషయ సుఖాల మీదనే పాకులాట లేకుండా విషయ సుఖాలను ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవిస్తూ ఆత్మసుఖం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఈ శరీరం బాగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయాలి. కానీ 80 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తానండి, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏమి చేయలేవు. కనుక మనిషికి ఇంద్రియాలన్నీ సరిగా పనిచేస్తున్నప్పుడే, కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు అన్నీ సరిగా పనిచేస్తున్నప్పుడే ఈ ఆత్మసుఖాన్ని తెలుసుకోవాలి. కనుక పక్షికి రెండు రెక్కల్లాగా ఆధ్యాత్మిక చింతన కూడా మనిషికి అవసరం. ధర్మ అర్థ కామాలు భౌతిక సుఖాల కోసమైతే ఆత్మసుఖం మోక్షం ద్వారా మనం పొందగలుగుతాం. ఈ రెండు అవసరమని తెలుసుకున్న రోజే మనిషికి ప్రశాంతత. అందుకని స్పిరిచువాలిటీ అంటారు చూడండి. మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఏమిటి? భౌతిక సుఖం. భౌతిక సుఖం అవసరం మనిషికి. ఆహారం అవసరం, ఇల్లు అవసరం, వస్త్రం అవసరం, ఇవన్నీ కూడా మనిషికి అవసరమే. అదేవిధంగా మనిషికి ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువాలిటీ, ఇది అవసరం అన్నారు. ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఈ సమతుల్యం ఉండాలి. ఈ సమతుల్యత లేనప్పుడు ఏమవుతుందంటే మనిషిలో అలజడి వస్తుంది, మానసిక రోగాలు వస్తాయి. కనుక ఇది గ్రహించినప్పుడు మనం త్వరగా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం, ఈ జీవిత పరమావధిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ శృతి అంటే ఏమిటి అని, పౌరుషేయం అంటే ఏమిటి, అపౌరుషేయం అంటే ఏమిటి చెప్తాను. వేదాలు మనకు మూలం. ఈ ఆత్మసుఖాన్ని విషయ సుఖాన్ని చెప్పేటటువంటి వేదాలు మొదట. వేదాలలో పూర్వభాగంలో విషయ సుఖాన్ని గురించి చెప్పబడింది, వేద అంతంలో ఆత్మసుఖాన్ని ఎలా పొందడం అని చెప్పబడింది. నిన్న చెప్పాను నేను కర్మకాండ ఉపాసనాకాండ అనేటువంటి విషయ సుఖాలు. మన స్వర్గానికి వెళ్ళాలంటే, లేకపోతే మనకు పుత్రుడు పుట్టాలి, ఇల్లు కొనాలి, ఇట్లాంటివి కావాలి అంటే విషయ సుఖాలు ఇవన్నీ కూడా ఎలా పొందాలి, ఏ ఒక్క రిచువల్ చేస్తే, అంటే యజ్ఞ యాగాదులు చేస్తే, పూజలు చేస్తే, వ్రతాలు చేస్తే, నోములు చేస్తే నీకు ఈ విషయ సుఖాలు లభిస్తాయి అనేది చెప్పేది వేద పూర్వం. వేద అంతంలో ఆత్మసుఖాన్ని ఎలా పొందగలగాలి అనే విషయం చెప్పబడింది. అందుకే వేదాల్లో రెండు చెప్పబడినాయి, వేద పూర్వంలో విషయ సుఖం గురించి, వేద అంతంలో ఆత్మసుఖం గురించి. వేద పూర్వంలో చెప్పబడినటువంటివన్నీ కూడా మన ఆరోగ్యం గురించి, మన ఆయుష్ గురించి, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పబడింది. అన్ని రకాలు చెప్పబడినాయి అక్కడ. వేదంలో చెప్పబడినటువంటిది ఏదీ లేదు, అన్నీ చెప్పబడినాయి. ఈ వేద పూర్వం, వేద అంతం ఈ రెండు కలిపితేనే వేదం అపౌరుషేయం అన్నారు. ఇది భగవంతుడి నుంచి వచ్చింది, మనకు భగవంతుడి నుంచి వచ్చినటువంటిది. అందుకని అపౌరుషేయం అంటే ఏ వ్యక్తి బుద్ధి నుంచి పుట్టినటువంటిది కాదు. పౌరుషేయం అంటే ఒక బుద్ధిపూర్వకంగా మనిషి తన బుద్ధిపూర్వకంగా రాసింది పౌరుషేయం అంటారు. అపౌరుషేయం అంటే ఒక వ్యక్తి యొక్క బుద్ధి నుంచి పుట్టినది కాదు అపౌరుషేయం అన్నారు. కనుక వేదాలనే శృతి అంటారు. విద్యతే అనేన ఇది వేద, అంటే జ్ఞాన ఖని వేదం. జ్ఞానం పొందడానికి మనకు ఒక ఆధారం. ఎక్కడ ఉన్నదండి జ్ఞానం? ట్రెజర్ హౌస్ అంటారు చూసారా, ధనాగారం. ధనాగారం అంటే ధనం ఉండే చోటు, ధన ఆధారం. అదే కాని జ్ఞాన ఆధారం అంటారు. అంటే జ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటే వేదాల్లో ఉన్నది. ఆ వేదాల్లో చెప్పబడినటువంటిదే శృతి అని కూడా అంటారు. వేదాన్నే శృతి అంటారు. వేదం అనే పేరు ఎందుకు వచ్చింది? ఏదైతే తెలుసుకుంటే నువ్వు ఈ విషయ సుఖాలు ఆత్మసుఖాలు రెండింటిని వాటి మధ్య ఉన్న తేడాని తెలుసుకుంటావో అదే వేదం అన్నారు. విద్యతే అనేన, దేని ద్వారా అయితే నువ్వు విషయ సుఖాన్ని ఆత్మసుఖాన్ని తెలుసుకుంటావో, తెలుసుకొని అది పొందగలుగుతావో అదే వేదం అంటే. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి? జ్ఞానం పొందడానికి అదే ఆధారం. ఏ జ్ఞానం? విషయ జ్ఞానం, ఆత్మజ్ఞానం, రెండు జ్ఞానాలు. ఈ రెండు జ్ఞానాలు అందులోనే పొందుతాం. శృతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క శ్రోత్ర ఇంద్రియం మన చెవుల ద్వారా వినబడింది. ఋషులు విన్నారు శాస్త్రాన్ని. శ్రోత్ర ఇంద్రియం ద్వారా వినడం వల్ల దానికి శృతి అని పేరు. వేద అనేది పుంలింగం, మాస్కులైన్ జెండర్. శృతి అనేది స్త్రీలింగం. ఈ శృతి అనేది ఆ పేరు రావడానికి కారణం వారు ఋషులు వారి చెవుల ద్వారా ఆ వేద మంత్రాలను విన్నారు. వేద మంత్రాలు ఎప్పుడూ ఉన్నాయి, అవి నిత్యం. ఆ ఉన్న వేద మంత్రాలని ఈ ఋషులు చెవుల ద్వారా విన్నారు. ట్రాన్స్మిటర్స్ అన్నమాట. ట్రాన్స్మిషన్ అంటారు చూసారా, ఆ పైనుంచి ఆకాశంలో ఉన్న శబ్దాలను ఎట్లాగైతే ట్రాన్స్మిషన్ తీసుకొని మనకు టీవీలో అందిస్తుంది. మన ఋషులు కూడా ట్రాన్స్మిటర్స్. ఆకాశంలో ఉన్నటువంటి వేద శబ్దాలను వారు విని ఆ విన్న శబ్దాన్ని మనకు అందించారు. ఋషతి జానాతి ఇది ఋషి అన్నారు. స్వామీజీ జోక్ చెప్తుంటారు అప్పుడు, రిసీవతి ఇది ఋషి అన్నాడు. రిసీవ్ చేసుకున్నవాడు, రిసీవతి అంటే మంత్రాలను రిసీవ్ చేసుకున్నాడు కనుక రిసీవతి ఇది ఋషి. డిక్షనరీలో ఉండదండి ఊరికి. రిసీవతి ఇది ఋషి అన్నారు. ఋషి అంటే మంత్ర ద్రష్టారః, మంత్రాలను దర్శించిన వాళ్ళు. దర్శించడం అంటే కళ్ళతో చూడడం కాదు, వారి శ్రోత్ర ఇంద్రియాలతో విన్నవారు అని అర్థం. అందుకనే వేదానికి శృతి అని పేరు వచ్చింది. ఆ విన్నటువంటి మంత్రాలను మనకు అందించారు మహర్షులు. వారిచ్చిన వేదాల యొక్క మంత్రాలే మనం చదివేవన్నీ కూడా ఋషుల ద్వారా మనకు వచ్చినాయి. సప్తర్షులు ఉన్నారు కదా, ఎంతో మంది ఋషులు ఉన్నారు. ఆ ఋషులందరూ ఆ వేద మంత్రాలు విని మనకిచ్చారు. ఇచ్చే ఇవ్వడమే కాదు, ఆ వారు విన్న వాటిని మళ్ళీ వ్రాశారు. దాన్ని స్మృతి అంటాం. ఆ విన్నటువంటి దాన్ని వారు మరియు వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు వ్రాశారు. ఆ వ్రాసిన దాన్ని స్మృతి అంటాం. వినడం, విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. ఆ జ్ఞాపకం పెట్టుకొని ఆ విన్నదాన్ని మళ్ళీ తిరిగి వ్రాశారు. స్మృతి అంటే ఏమిటి? రిమెంబరింగ్ అంటారు, జ్ఞాపకం పెట్టుకోవడం. ఆ జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని వ్రాస్తే దాన్ని స్మృతి అంటారు. శృతి స్మృతి. మొదటి వేదం అనేది శృతి, ఋషుల ద్వారా తిరిగి వ్రాయబడితే అది స్మృతి. మన శాస్త్రాన్ని ఈ రకంగా మనం మెట్లు మెట్లుగా అంచనాలుగా చదువుకుంటూ రావాలి. మొదట శృతి, శృతినే స్మృతిగా వ్రాయబడింది. పరాశర స్మృతి. ఎన్ని స్మృతులు ఉన్నాయంటే అనేక స్మృతులు ఉన్నాయి. అందులో కొన్ని, పరాశర స్మృతి ఒక స్మృతి, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, వ్యాస స్మృతి, ఇవన్నీ కూడా స్మృతులే. యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, వ్యాస స్మృతి, ఈ స్మృతులన్నీ కూడా, మనుస్మృతి, ఇవన్నీ కూడా ఆ వేదాలలో చెప్పబడిన దాన్నే వీరు వ్రాశారు. వారి భాషలో, సంస్కృతంలోనే వారు తెలుసుకున్న దాన్ని పుస్తకంలో శ్లోక రూపంలో రాశారు. రెండవది శృతి, మొదట రెండు స్మృతి. ఈ రెండింటికి మధ్యలో స్మృతి మూడో దాని కిందకి వస్తుంది. నిజంగా శృతిక తర్వాత సూత్ర అని పేరు. సూత్ర వేదాలలో విన్నటువంటి వాటిని సూత్ర రూపంలో రాశారు. శ్రౌత సూత్రాలు, గుహ్య గృహ్య సూత్రాలు అని సూత్ర రూపంలో, సూత్ర లిటరేచర్ అంటారు. సూత్ర రూపంలో ఉన్న శాస్త్రం, వేద మంత్రాల రూపంలో ఉన్న శాస్త్రం, సూత్ర రూపంలో ఉన్న శాస్త్రం. వేద మంత్రాలన్నీ అంతటా వ్యాపించి ఉన్నాయి. ఎక్కడ పట్టినా వేద మంత్రాల్లో ఆ మంత్రాలు, ఉపనయన మంత్రాలు కలిసి ఉంటాయి, వివాహ మంత్రాలు కలిసి ఉంటాయి, అన్ని రకాల మంత్రాలు అన్ని కలగాపులగంగా ఉంటాయి. వ్యాసుల వారు ఏం చేశారు, ఆ కలగాపులగంగా ఉన్న మంత్రాలన్నింటినీ, ఆ మంత్రాలను వేడివేరుగా వివాహ మంత్రాలన్నీ ఒకచోట పెట్టారు, ఉపనయన మంత్రాలన్నీ ఒకచోట పెట్టారు, శ్రాద్ధ మంత్రాలన్నీ ఒకచోట పెట్టారు. ఏ ఏ కర్మలకి ఏ ఏ మంత్రాలు రావాలో వాటిని విభజించారు ఆయన వ్యాసుల వారు. అందుకని ఆయన పేరు వేదం వ్యాస అని పేరు. దివ్యతి వేదాన్ ఇది వేదం వ్యాస అంటే వాటిని క్రోడీకరించారు. ఆ మంత్రాలను తీసుకెళ్లి ఆ స్పాట్ లో పెట్టారన్నమాట. ఎక్కడెక్కడ పెట్టాలి అనేది లేకపోతే మనకు తెలియదు ఏ మంత్రం ఎప్పుడు చదవాలో. వివాహంలో శ్రాద్ధ మంత్రాలు, శ్రాద్ధంలో వివాహ మంత్రాలు అవుతాయి. అలా కాకుండా ఉండడం కోసం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, క్రతువులు చేసేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి, ఏ మంత్రాలు వివాహంలో చదవాలి, ఏ మంత్రాలు ఉపనయనంలో చదవాలి, ఇట్లా చక్కగా ఆయన భాగాలుగా చేశారు. అందుకని ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. అటువంటి వేదవ్యాసుల వారు అనేక పురాణాలు కూడా రాశారు. కనుక సూత్రం తర్వాత స్మృతి వస్తుంది. శృతి, సూత్ర, స్మృతి, తర్వాత పురాణాలు. ఈ వేదాలను చెప్పబడింది చాలా కష్టం అర్థం చేసుకోవడం. అన్ని సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతమే వద్దంటుంటారు ఇక్కడ, అందులో తమిళనాడులో. ఏం చేస్తాం, మన శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కనుక సంస్కృతం నేర్చుకుని తీరాలి. భాష ఏం చేసింది, భాషాద్వేషం ఎందుకు, అన్ని భాషలు ఒక్కటే. భాష నేర్చుకుంటే అది సౌలభ్యం కూడా. భారతీయ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మన సంస్కృతి, మన పరంపర, మనం వీటన్నిటికి ఆధారం వేదం. వేదం సంస్కృత భాషలో ఉంది. దాని తర్వాత వచ్చిన గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. కనుక సంస్కృతం నేర్చుకోకుండా ఈ కల్చర్ గురించి, సంస్కృతి గురించి నువ్వు నేర్చుకోలేవు అసలు. తల్లి లేకుండా బిడ్డ పాలు ఎట్లా తాగుతుందండి, తల్లి లేకపోతే పిల్ల బిడ్డ ఎట్లా ఎదుగుతుంది కదా. కనుక ఈ సంస్కృతిలోనూ మనం పుట్టినప్పుడు ఈ సంస్కృతి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సంస్కృతి ఎక్కడ చెప్పబడిందో అది తెలుసుకోవాలి కదా, దీనికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలి కదా. కనుక ఈ భాష దేవభాష అన్నారు. ఇన్ని భాషలు ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలో ఎన్ని భాషలు, ఇన్ని భాషలు ఉన్న దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఎంత గొప్పతనమో చూడండి. ఎన్ని భాషలు, 14 భాషలు, ఇంకా పైన ఉన్నాయి. స్క్రిప్ట్ లేని భాషలు చాలా ఉన్నాయి. స్క్రిప్ట్ ఉన్న భాషలు, లిపి ఉన్న భాషలే 14 భాషలు. లిపి లేని భాషలు ఇంకా కొల్లలు, కొంకిణి, సౌరాష్ట్ర, వీటన్నిటి పాపం లిపి లేదు. లిపి లేకుండా పోయినాయి కొన్ని భాషలు. కనుక ఇన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కనుక సంస్కృతంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత వచ్చిన పురాణాలు కూడా వ్యాసుల వారే రాశారు. వ్యాస భగవానుల వారు అత్యంత నైపుణ్యం కలిగినటువంటి, మేధస్సు కలిగినటువంటి మహాముని ఆయన. ఆయన ఏం రాశారు, పురాణాలు రాశారు 18 పురాణాలు. ముఖ్య పురాణాలు 18 ఉపపురాణాలు రాశారు. 18 ముఖ్య పురాణాలు, 18 ఉపపురాణాలు, అంటే 36 పురాణాలు రాశారు. మనకు పేరే తెలియదు ముందు, ఆయన 36 పురాణాలు రాశారు. లింగ పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మపురాణం, ఎన్నెన్ని పురాణాలు. ఆ పురాణాలన్నిటి నుంచి ఉపపురాణాలు ఇవన్నీ ఏమిటి అంటే, ఏమీ లేదు, వేదాలలో చెప్పిన దాన్నే మనకు అర్థమయ్యే భాషలో తేలికగా మనకు అందించారు ఆయన పురాణాలు. కనుక శృతి, సూత్ర, స్మృతి, పురాణం. పురాణం అని పేరు ఎందుకు వచ్చింది, పురా అపి నవహ అన్నారు. పురా అంటే ఏమిటి, పాతకాలం విషయమైనప్పటికీ కూడా ఎప్పుడు క్రొత్తగానే ఉంటుంది చదువుతూ ఉంటే. పురా అపి నవః, నూతనంగానే ఉంటుంది చదువుతుంటే, మళ్ళీ మళ్ళీ చదువుదాం అనిపిస్తుంది. భాగవత పురాణం, అగ్ని పురాణం, లింగ పురాణం, బ్రహ్మ పురాణం, గరుడ పురాణం, కార్తీక పురాణం, మార్కండేయ పురాణం, ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. కనుక అటువంటి పురాణాలన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే, వేదాలలో ఉన్న విషయాన్ని కథల రూపంలో చెప్పబడినాయి, కథల రూపంలో చెప్పబడినాయి. పురాణం అన్నారు కనుక శృతి, సూత్ర, స్మృతి, పురాణం నాలుగైనవి. తర్వాత వచ్చినవి ఇతిహాసం అన్నారు. ఇతిహాస, ఇతి అంటే ఈ విధంగా, హాస అంటే జరిగినది, నిజంగా జరిగినటువంటిది, చరిత్ర. ఇతిహాస, ఈ విధంగా జరిగింది మహాభారతం. ఇతిహాసం, మహాభారతం ఇతిహాసానికి ఎందుకు వస్తుంది? మనకు పురాణాలేమో తెలియదు, ఇతిహాసాలేమో తెలియదు. కనుక ఇది బేసిక్ నాలెడ్జ్, ఎల్కేజీ నాలెడ్జ్. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇతిహాస, ఈ విధంగా జరిగింది మహాభారతం అనే చరిత్ర, అప్పుడు జరిగింది అని రాసేది ఇతిహాసం. అదేవిధంగా రామాయణం, రామస్య అయనం, రాముల వారి జీవన మార్గం గురించి చెప్పేది రామాయణం, ఇతిహాసం క్రిందికి వస్తుంది. కనుక శృతి, సూత్ర, స్మృతి, పురాణ, ఇతిహాస, ఇలా మన కోసం వ్యాసాచార్యుల వారు ఇతిహాసాన్ని కూడా మనకు ముందుంచారు. ఆయన ఎందుకోసం ఇవన్నీ అంటే, వేదాలు సాక్షాత్తుగా చదవడం కష్టం కనుక ముందు చిన్నగా పురాణాలు చదవడం నేర్చుకో, ఇతిహాసం చదువు, రామాయణం చదువు మొదట, భారతం చదువు. ఆ మహాభారతము చెప్పని విషయం లేదు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అని చెప్పి, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నారు. ఈ మహాభారతంలో ధర్మాన్ని గురించి చెప్పబడింది, అర్థాన్ని, అర్థ పురుషార్థాన్ని గురించి చెప్పబడింది, కామ పురుషార్థాన్ని గురించి చెప్పబడింది, మోక్ష పురుషార్థాన్ని గురించి చెప్పబడింది, చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పబడింది మహాభారతంలో. మరి ఇంకా రాజకీయ శాస్త్రం గురించి చెప్పబడింది. ఒక వ్యక్తి మానసిక శాస్త్రాన్ని గురించి చెప్పబడింది అందులో. ఆర్థిక శాస్త్రం, మానసిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం అందులో చెప్పబడింది లేదు అసలు మహాభారతంలో. 100,000 శ్లోకాలండి, 100,000 శ్లోకాలు అంటే 100,000 శ్లోకాలు, 100,000 శ్లోకాలతో ఉన్న మహాభారతంలో చెప్పబడనిది లేదు. అందులో చెప్పబడింది ఏదో అదే ఇక్కడ ఉన్నది ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఏమైతే మనం చూస్తున్నామో అదే అక్కడ ఉన్నది అంటారు మహాభారతంలో. ఆ విధంగా చెప్పబడింది. అటువంటి మహాభారతం అద్భుతమైనటువంటి గ్రంథం, అందుకే దాన్ని మహాభారతం అన్నారు. దానికి మరొక పేరు జయ భారతం అని పేరు. జయ భారతం, మహాభారతం లేక జయ భారతం అని పేరు. కనుక ఇది మనకు ఈ మెట్లు తెలియాలి, శృతి, సూత్ర, స్మృతి, పురాణ, ఇతిహాస. ఇప్పుడు మహాభారతం అనేది ఇతిహాసం అని తెలుసుకున్నాం. ఈ మహాభారతంలో 25-42 అధ్యాయాల మధ్య వచ్చేది భగవద్గీత. మహాభారతం వ్యాసుల వారి చేత వ్రాయబడింది. వ్యాసాచార్యుల వారు ఈ యొక్క వేదాలలో చెప్పిన విషయాన్ని అందరికీ తేలికగా అర్థమయ్యేటట్లుగా ఎలా చెప్పాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని లిఖిత రూపంగా ఎవరన్నా రాస్తే బాగుండు, త్వర త్వరగా ఆయన ఆలోచనలన్నీ అలా చదువుతూ ఉంటే ఆయన ఎవరన్నా వ్రాస్తే బాగుండు. షార్ట్ రైటింగ్, షార్ట్ హ్యాండ్లో రైటర్ కావాలి ఆయనకి. అలా రాసేవాళ్ళు ఫాస్ట్గా రాయాలన్నమాట, త్వర త్వరగా రాయాలి. అప్పుడు వినాయకుడిని పిలిచి, నాయన నువ్వు రాస్తావా అని అడిగారు. వినాయకుడు అన్నాడు, ఓకే అన్నాడు, నేను రాస్తానన్నాడు. వ్యాసాచార్యుల వారు ఆ వేదాలలో చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఈ మానవులకు కలియుగంలో అందరికీ అర్థమయ్యేటట్లుగా ఇది రాయాలంటే ఎలా చేయాలి అంటే జరిగిన విషయాన్ని చెప్తున్నారు ఆయన. ధర్మశాస్త్రం మహాభారతం, ధర్మాల యొక్క సమూహం అన్న ఏమిటి, ధర్మం అధర్మం ఏమిటి, ధర్మం ఏమిటి, ఎలా జీవించాలి అని అన్ని చెప్పబడినాయి. అలా వ్రాసేటప్పుడు ఒక కండిషన్ పెట్టారు, నియమం వ్యాసుల వారు, వినాయక నువ్వు రాయాలి అంటే అర్థం చేసుకొని రాయాలి, నేను చెప్పేవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకొని రాయాలి అన్నారు. వినాయకుడు ముందు ఒక కండిషన్ పెట్టాడు ఈయన చెప్పడానికి ముందే, నేను రాశానంటే ఆపకుండా రాస్తాను, నా హ్యాండ్ రైటింగ్ అది. వెనకటి వాళ్ళలో మనం చూసారు, మన పెద్దలు అన్ని కలిపి రాత రాసేవాళ్ళు, తెలుగులోనే కలిపి రాత అంటారు, అంటే పెన్ను ఎత్తారు పైకి, వాళ్ళు పెన్ను పైకి ఎత్తకుండానే ఇట్లా ఇట్లా రాసుకుంటూనే వెళతారు, జిలేబీలాగా ఉంటుంది అది, రౌండ్ రౌండ్ వెళ్తుంది. ఆ భాష మనం చదవని కూడా చదవలేము, అంత చక్కగా ఉంటుంది. మా నాన్నగారు అట్లా వ్రాసుకునేవారు, కలిపి రాత అంటారు అట్లా. అలా వ్రాయడం అలవాటు ఆయనకి, వినాయకుడికి. అలా వ్రాస్తాను నేను, నువ్వు ఆపకుండా చెప్పాలన్నాడు. అప్పుడు వ్యాసాచార్య వారు కండిషన్, ఆపకుండా రాయాలంటే నేను చెప్పిందంతా అర్థం చేసుకొని రాయాలన్నాడు ఆయన. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది కదా, ఎట్లాగో అప్పుడు ఆపి తీరాలి. అందుకని వ్యాసాచార్య వారి కండిషన్ అది. మొత్తానికి ఆయన దంతంతో వ్రాస్తారు వినాయకుల వారు, విఘ్నేశ్వరుడు ఆయన దంతంతో దంతం తీసి పెన్నులాగా చేసుకొని వ్రాశారని చెప్పి ఆ మహాభారతాన్ని వినాయకుడు మనకు లిఖిత రూపంలో అందించాడు. వ్యాసాచార్య వారి ముఖం రూపంలో అది వచ్చింది, వారి ముఖం ద్వారా మనకు వచ్చింది. కనుక అత్యద్భుతమైనటువంటి ఈ మహాభారతంలో భగవద్గీత అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి శ్లోక సంకలనం, 700 శ్లోకాలతో కూడినటువంటిది భగవద్గీత. చాలా ప్రాశస్త్యం. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు దేశ దేశాలకు ఎక్కడికి పోయినా భగవద్గీత ఇస్తున్నారు. జపాన్ వెళ్ళారు ఒక భగవద్గీత ఇచ్చారు, అమెరికా వెళ్ళారు ఒక భగవద్గీత ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు, ఇంతకంటే విలువైన దేవుణ్ణి ఇవ్వడానికి అన్నారు. సత్యం, వాస్తవం, ఇంతకంటే విలువైన దేవుణ్ణి నేను ఇవ్వడానికి నా దగ్గర అన్నారు. నిజంగానే ఏముంది ఇవ్వడానికి? భగవద్గీతలో అన్నీ ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలన్నీ చెప్పబడినాయి అందులో. కనుక భగవద్గీత లేని ఇల్లు ఉండకూడదు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఉన్నదండి మా ఇంట్లో కూడా, అట్టక మీద ఉన్నది అంటారు. లేకపోతే పూజా రూములో చక్కగా పట్టు వస్త్రం కప్పి అప్పుడప్పుడు విజయదశమి తీసి పూజ చేస్తూ ఉంటాం. అలా ఉంటే ఏం ప్రయోజనం? అలా ఉంటే ఏం ప్రయోజనం? ధనం ఉన్నదండి కోటీశ్వరులం, ఆ 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లో, ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? చక్కగా అది వాడుకుంటే సుఖంగా జీవించడానికి నీకు ఉపయోగపడుతుంది, అంతేనా? లేదండి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టానండి అన్నాడు. నువ్వేం తింటున్నావు అంటే ఏం లేదని, తినటానికే లేదన్నాడు. చక్కని వస్త్రం కట్టుకోవచ్చు, ఆహారం తినచ్చు, మంచి ఇంట్లో ఉండొచ్చు, ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా? అదేవిధంగా అది తెలుసండి మనకు, డబ్బులు ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసు. కానీ ఈ నిధిని, భగవద్గీత అనే నిధిని, పుస్తకం అట్లా భగవంతుడి ముందు అటక మీదనే ఉంటే ఏం ప్రయోజనం? అందులో ఏం చెప్పబడింది? ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? అది ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్ముడు? దాన్ని నా జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి? అన్వయించుకుంటే ఎటువంటి ప్రయోజనం వస్తుంది నాకు అని ఆలోచిస్తే మన జీవితమే మారిపోతుంది, సుఖప్రదం అవుతుంది జీవితం, ప్రశాంతత నెలకొంటుంది జీవితంలో. అందుకని దానికి ఆరాటం కావాలి. ఒక ఇల్లు కొనాలని ఒక వ్యక్తికి ఎంత ఆరాటం ఉంటుందో, వివాహం చేసుకోవాలని ఎంత ఆరాటం ఉంటుందో, పిల్లల్ని కొనాలి అని ఎంత ఆరాటం ఉంటుందో, ధనాన్ని కూడబెట్టాలని ఎంత ఆరాటం ఉంటుందో, ఎంత ఆరాటం అండి, నిద్ర కూడా పట్టదు కదా, ఎంత ఆరాట పడతాడు మనిషి. వెయిట్ తగ్గాలని చెప్పి ఎంత ఆరాట పడుతున్నారు మనుషులు, రన్నింగ్ రేస్ చేస్తాడు, ట్రెడ్మిల్ చేస్తాడు, స్లిమ్ చేసుకోవడానికి బాడీ ఎంత కష్టపడుతున్నారండి, జనం ఎంత ఆరాటపడుతున్నారు, చిన్నవాడిగా కనపడాలి నేను చెప్పి ఎంత ఆరాటపడుతున్నాడు. ఆ ఆరాటంలో కొంచెం భాగం దీనికి ఆరాటపడితే ఆత్మసుఖం కోసం భగవద్గీతలో దొరుకుతుంది అని ఆరాటపడితే జన్మధన్యం, ప్రశాంతమైన జీవితం, ఆనందమైన జీవితం, నీకు మంచిది, సమాజానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ క్షేమం కోసమే, నీ శ్రేయస్సు కోసం శాస్త్రం చెప్తున్నది. కనుక ఈ యొక్క సంపదని, మన దగ్గర ఉన్న సంపదని, మన సొంత సంపదని, మన ఆత్మసుఖాన్ని మనం కనుక తెలుసుకోలేకపోతే ఎంత నష్టపోతాం. శాస్త్రం అంటోంది మహతీ వినష్టి అని, గ్రేట్ లాస్, మహతీ వినష్టి, పెద్ద నష్టం అన్నమాట, చాలా నష్టం, కొంచెం ఇంత కాదు. డబ్బులు ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ వయసు అయిపోయిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకోలేం, జ్ఞానాన్ని సంపాదించుకోలేం. కనుక ఈ శరీరంలో శక్తి ఉన్నంతసేపే, మేధాశక్తి, బుద్ధి, మనస్సు అన్ని చక్కగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలం. కనుక అటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం ఎంతో కృషి చేయాలి, ఆరాటపడాలి. ఆకలి వేస్తే మనిషి ఎంత ఆరాటపడతాడు తినడానికి, దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి ఎంత ఆరాటపడతాడు. అదే విధంగా ఆరాటపడాలి ఈ ఆత్మజ్ఞానం కోసం. ఆత్మజ్ఞానం దేనికోసం? ఆత్మసుఖాన్ని పొందడం కోసం. ఆత్మసుఖం దేనికోసం అంటే శాశ్వతమైనటువంటి నిత్యమైన సుఖం కనుక అది. నేను నా జీవితాన్ని గురించి ఇంకా దిగులు పడవలసిన పని లేదు, పూర్ణమైనటువంటి తృప్తితో కూడినటువంటి జీవితం. శాస్త్రం అంటుంది విషయ సుఖం అతృప్తినిస్తుంది, అతృప్తే సంసారం అంటుంది. డిస్సాటిస్ఫాక్షన్, అతృప్తి, మనిషికి తృప్తి లేదు, విషయ సుఖంలో తృప్తి లేదు. ఆ అతృప్తి ఉన్నంతసేపు మనిషి సంసారంలో ఉన్నట్లే బాధపడుతూనే ఉంటాడు. కనుక అటువంటి మహాభారతంలో దానికి ధ్యాన శ్లోకాలు అవసరం. ఒక గ్రంథం చదవాలి అంటే ముందు ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేసిన తర్వాత మనం ఆ గ్రంథం చదివితే నిరాటంకంగా విఘ్నాలు లేకుండా ఆ గ్రంథాన్ని పరిసమాప్తి చేయవచ్చు అనే ఉద్దేశంతో మధుసూదన సరస్వతి వారు 9 ధ్యాన శ్లోకాలను రాశారు. ప్రతిరోజు మనం ఈ శ్లోకాలు చదవాలి ఇంట్లో కూడా. ఈ 9 శ్లోకాలలో మహాభారత స్తుతి చేశారు మధుసూదన సరస్వతి వారు. బెంగాల్లో పుట్టారు ఆయన, మహాపండితుడు. ఈ భగవద్గీతకే ఆయన వ్యాఖ్యానం రాశారు, భగవద్గీతకే వ్యాఖ్యానం రాశారు ఆయన. ఆయన వ్యాఖ్యానానికి మరొక వ్యాఖ్యానం రాయబడింది, గూఢార్థ దీపిక అని వారి వ్యాఖ్యానానికి పేరు. వారు ఈ 9 శ్లోకాలలో మహాభారత స్తుతి, తర్వాత గీతా స్తుతి, కృష్ణ పరమాత్మ స్తుతి ఇవన్నీ చేశారు 9 శ్లోకాల్లో. కనుక ఇప్పుడు మనం ఆ ధ్యాన శ్లోకాలు చదువుతాం, తర్వాత నేను ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్తాను. తిరిగి చదవండి.
ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్రం ఏన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స స్తుధీర్భోక్తః దుగ్ధం గీతామృతం మహత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతటాజ్జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తినీ సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పీపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి నశ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః శున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామదాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః
ఈ 9 శ్లోకాలను ధ్యాన శ్లోకాలు అంటారు. గీత ప్రార్థనా శ్లోకాలు. ప్రతి వారం మనం భగవద్గీత తరగతి మొదలుపెట్టడానికి ముందు ఈ ధ్యాన శ్లోకాలు చదువుతాం. ఈ ధ్యాన శ్లోకాల యొక్క అర్థం 1వ శ్లోకం 2వ శ్లోకం కంటే కూడా దాని క్రమంగా మనం అర్థం చేసుకోవాలంటే ముందు మహాభారత స్తుతి ప్రార్థనా శ్లోకం మనం చదువుతాం. దానికి అర్థం చెప్తాను. ఆ శ్లోకం 7వ శ్లోకం కనుక మహాభారతంలో చెప్పబడింది భగవద్గీత. భగవద్గీత స్తుతి మొదటి శ్లోకంలో చెప్పారు ఆయన. కనుక మనం తేలికగా అర్థం చేసుకోవడానికి ముందు మహాభారత స్తుతి అది చేసిన తర్వాత గీతాస్తుతి దానికి వెళతాం. కనుక 7వ శ్లోకానికి ముందు అర్థం చెప్తాను. పారాశర్య వచ సరోజమలం, ఇది మహాభారతాన్ని గురించి చెప్పబడింది. మహాభారత స్తుతి ఇది రూపకాలంకారంలో ఉన్నది అంటారు. ఇంగ్లీష్లో మెటఫర్ అంటారు. చూసారా, ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు చెప్పాల్సి వస్తుంది మనకు. మెటఫర్ అంటే తెలుసు కానీ రూపకాలంకారం అంటే తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తున్నది. ఇప్పుడంతా మోడర్న్ అయిపోయినాం కదా. మాతృభాషకి ఎంత దూరంగా ఉంటే అంత స్టైల్ ఇప్పుడు జనానికి. అందుకని అప్పుడప్పుడు నేను ఆంగ్ల భాషలో పదాలు వాడతాను సౌలభ్యం కోసం. అందుకంటే ఏం లేదు. కనుక మెటఫర్ అంటారు, దాన్ని రూపకాలంకారం అంటారు. ఇక్కడ మధుసూదన సరస్వతుల వారు ఈ మహాభారతాన్ని ఎలా పోల్చారు, ఒక కమలంతో పోల్చారు. భారత పంకజం అన్నారు. 4వ లైన్ చూడండి, భారత పంకజం. గీత ధ్యాన శ్లోకం, ఆ 9 శ్లోకాల్లో 7వ శ్లోకం. 7వ శ్లోకంలో 4వ లైను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వెతుక్కునేటప్పటికీ శ్లోకం అయిపోతుంది. 7వ శ్లోకంలో 4వ లైను భారత పంకజం అన్నారు. పంకజం అంటే కమలం. పంకం అంటే బురద. జమ్ అంటే పుట్టినది. జమ్ అంటే ఇంగ్లీష్లో జమ్ము కాదు, సంస్కృతంలో జమ్ అంటే పుట్టినది. పంకజం అంటే బురదలో పుట్టినది. ఎవరు బురదలో పుట్టింది? కమలం. కమలం బురదలో పుట్టింది. అట్లాంటి కమలంతో సమానమైనటువంటిది మహాభారత పంకజం అన్నారు. ఇది రూపకాలంకారం అంటే ఏంటి, పోలిక అన్నమాట. పోలుస్తున్నారు మహాభారతాన్ని కమలంతో పోలుస్తున్నారు. ఎలా అయితే కమలం బురదలో పుట్టిందో, ఆ బురదలో పుట్టడం వల్ల దానికి పంకజం అని పేరు వచ్చింది. చాలా మంది పేర్లు కూడా పెట్టుకుంటారు పంకజం అని, వాళ్ళకి అర్థం తెలియదు పంకజం అంటారు. పంకజం అంటే ఏమిటి? అందుకని ముఖ్యంగా మనం పేరు యొక్క అర్థం అన్న కనీసం తెలుసుకోవాలి. మనం అమ్మా నాన్నని మనకు ఎంతో ప్రేమతో పేరు పెడతారు. మనం ఆ పేరుకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటాం. ఆనంద్ అని పేరు పెడితే ఎప్పుడు క్యాస్ట్రాయిల్ వేస్తూ ఉంటాడు. విజయలక్ష్మి అంటే ఎప్పుడు విజయాన్ని సాధించడానికి ధైర్యంతో ఉండాల్సింది, ఎప్పుడు నిరుత్సాహంగా ఉండకూడదు. అట్లాగే ఒక్కొక్క పేరు పెడితే ఆ పేరు అర్థం ఏమిటి, ఎలా జీవించాలి నేను దానికి తగినట్లుగా. కనుక పేర్లు అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మహాభారత పంకజం. ఎందుకు పంకజంతో పోల్చారు మహాభారతాన్ని అంటే, పంకజం బుడగలో పుట్టినా కూడా అది మలినాన్ని అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఆ పుష్పాన్ని ఆ బురద నీటిలోంచి తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెడతాం మనం, అది అందులో ఉన్నప్పటికీ కూడా బురదను అంటుకోకుండా ఉంటుంది. అందుకని సరస్వతీదేవి ఆ తామరలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి చేతిలో తామర ఉంటుంది. తామర చాలా విశిష్టమైనటువంటి పుష్పం. కారణం ఏమిటంటే అసంగ, దానికి దేంతో సంగం ఉండదు. మనం కూడా అట్లా ఉండాలి. అన్నిట్లో ఉంటూనే నేను హిమాలయాల్లో ఉంటానండి నాకు ఎవరు అక్కర్లేదా, అట్లా కాదు, ఇక్కడే ఉండాలి. ఈ సంసారం అనే దీంట్లో ఉంటూ కూడా అంటనట్లుగా ఉండాలి, అది గొప్పతనం. నేను కాముగా ఉంటానండి, ఎప్పుడు కాముగా ఉంటాను, ఎవరైనా వచ్చినప్పుడు నాకు డిస్టర్బెన్స్ అంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కాముగా ఉండడం పెద్ద గొప్పే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిని వచ్చినప్పుడు మాత్రం నాకు కొంచెం డిస్టర్బ్ అవుతుందండి మనసు. సెంట్రల్ స్టేషన్లో కూడా నేను కాముగా ఉండాలి. సెంట్రల్ స్టేషన్కి వెళ్ళినా కూడా మన ప్రశాంతత చెడిపోకూడదు, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు, మన మనసుని ఎవరు అలజడిని సృష్టించలేరు మన మనస్సులో. మనం పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. మనం పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు ఎంటర్ అవుతారు. కనుక సెంట్రల్ స్టేషన్లో కూడా నేను ప్రశాంతంగా ఉండగలిగితే స్థిర ప్రజ్ఞ. అందుకని ఇటువంటి మహానగరంలో కూడా మనం హాయిగా క్లాసు జరుపుకుంటున్నాం. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వన్ వే ట్రాఫిక్ అయినా కూడా వదులుతామా ఏంటి క్లాసు, అది పట్టుదల అంటే. అన్ని కష్టాలకు ఓర్చుకొని వెనకటి రోజుల్లో హిమాలయాలకు వెళ్ళి కష్టపడి చదువుకునేవాళ్ళు, గురువులు దిగొచ్చేవాళ్ళు కాదు వెనకటి రోజుల్లో. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకేం అర్థం అవుతుందండి, గృహస్థులు వీళ్ళందరూ అని చెప్పి వాళ్లకు వాళ్ళు వినా హిమాలయాల్లో కూర్చునేవాళ్ళు హాయిగా. ఇష్టం ఉన్నవాడు కష్టపడి వెళ్ళేవాడు, డొంకలు దారులు పట్టుకొని తిండి తిప్పలు లేకుండా కష్టపడి వెళ్ళి కాబట్టి గురువుగారు చెప్తారంటే చెప్తాను తర్వాత అని చెప్పి నెల రోజులు కూర్చోబెట్టి వీడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసి అప్పుడు చెప్పేవాళ్ళట. ఇప్పుడేమిటయ్యా అంటే హాలు, లైట్లు, కార్పెట్లు, చైరు, స్పీకర్లు, మైక్లు అన్ని పెట్టి చేస్తూ ఉంటేనే స్వామిని కొంచెం కష్టం అండి, టైం అడ్జస్ట్ చేస్తారు, కొంచెం అడ్జస్ట్ చేస్తారా ఇట్లా అడుగుతాం మనం. లేకపోతే కొంచెం ఏరియా మాకు కొంచెం దగ్గరలో పెడతారా ఇట్లా అడుగుతాం మనం. ఇన్ని సౌకర్యాలు ఉంటేనే మనకు ఇంత కష్టంగా ఉంటే ఆ రోజుల్లో అంత కష్టపడి చదువుకున్నారు. కనుక ఇటువంటి విద్యను ఎంత కష్టపడైనా చదువుకోవాలి. నిజంగా మనకు ఆకలైనప్పుడు ఎంత కష్టపడైనా సంపాదించుకుంటామా లేదా? అదేవిధంగా ఎంత కష్టపడైనా సరే ఇది నేను చదువుకొని తీరాలి అనే పట్టుదల, ఆరాటం కావాలి మనిషికి. అలా ఆరాటం లేనప్పుడు వాడికి ఇంటి పక్కనున్నా కూడా ఆ విలువ తెలియదు. అర్థమైందా? ఆరాటం ఉన్నవాడికి ఎంత దూరమైనా కూడా తేలిగ్గానే అనిపిస్తుంది. ఎంత దూరమైనా సరే ఇది ఒక కష్టమే కాదండి అంటాడు. ఎందుకంటే ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి, ఆ విషయంలో ఉన్నటువంటి అంత విషయాన్ని తెలుసుకోవాలనే ఆరాటం. కనుక పంకజం అంటే ఏమిటి? కమలం. మహాభారత పంకజం. ఈ మహాభారత పంకజం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఉద్భవించింది? పంకజం అనేటువంటిది ఆ సరోవరంలో పుట్టింది. సరోవరంలో నీళ్లు ఉంటుంది, బురద ఉంటుంది, అటువంటి చోట పుట్టింది. తర్వాత మిగతా అర్థం అంతా చెప్పాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని వచ్చే వారం చూస్తుంది మిగతా శ్లోక అర్థాన్ని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.